దేవుని వాక్యం వద్దకొద్దాం. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతాం. 27:4 చదువుతాం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపబోరుచున్నాను. ఒక మాట ప్రార్థన చేద్దాం. తలవంచండి, ఏకీభవించండి. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రమా స్వరూపైన దేవా, మహిమ కలిగిన రాజా, మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మీరు మాకిచ్చిన శ్రేష్టమైన జీవాన్ని బట్టి మీకు వందనాలు. 22వ దినాన్ని బట్టి మీకు వందనాలు. ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు. అనుదినము నిన్ను ఆరాధించే గుంపులో మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు. ఈరోజు మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్నా మా ప్రియులు టిఎస్ ఫార్మా సహవాసాన్ని మీరు కట్టినందుకు కూడా మీకు వందనాలు. మీరు మాకిచ్చిన పరిశుద్ధ గ్రంథం, మీ లేఖనాలను బట్టి మీకు వందనాలు. మా ప్రభు, నిబిడలుగా మేమంతా కూడి నీ గ్రంథం వద్ద మా ప్రియులు ప్రభువుని వైపు చూస్తూ ఉండగా నాకు మాకు దీవెనకరంగా యువదకాలపు వాక్య ధ్యాన సమయాన్ని మీరు మార్చండి. వచ్చిన వారందరినీ మీరు బలపరచండి. మీ ఏర్పాట్లో ఉన్నవారి మీద కనికరపడండి. సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. ప్రభు, మిమ్మల్ని లోతుగా అర్థం చేసుకోవడానికి జ్ఞానం లేదు, మీరు బయలుపరుచుకోమని గ్రహించే కృప ఇమ్మని వేడుకుంటూ మీరే ప్రభు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఉదయకాలపు బైబిల్ స్టడీకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మనం గాడ్స్ నేచర్ని స్టడీ చేస్తా ఉన్నాం. దేవుని స్వరూపాన్ని, దేవుని గుణ లక్షణాలను స్టడీ చేస్తా ఉన్నాం. అందులో ఇప్పటి వరకు 23 విషయాలు దేవుని గురించిన ఆయన నేచర్ని అర్థం చేసుకోవడానికి స్టడీ చేస్తూ వచ్చాం. అందులో లాస్ట్ వీక్ మనం స్టడీ చేసిన అంశం, దేవుడు ఎవరితో ఉండడానికి ఇష్టపడతాడు, ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాడు అన్నదాన్ని చూసాం. దాని ద్వారా దేవుని యొక్క మనసు, అభిరుచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. అందులో ఆయన సింహాసనం మీద ఉండడానికి ఇష్టపడుతున్నాడు, ఎక్కడ కనిపించినా సింహాసనాసీనుడుగా కనపడతా ఉన్నాడు. ఆయన్ని సింహాసనం మీద చూడడం, రాజుగా చూడడం, రాజుగా అర్థం చేసుకోవటం, సింహాసనాన్ని ఆయనకి ఇవ్వటం ఎంత ప్రాముఖ్యమైందో మనం చూడగలిగాం. 2, దేవుడు ఎప్పుడు కనిపించినా దేవదూతల మధ్య, దేవదూతలతో కనిపిస్తూ ఉన్నాడు, దేవదూతలతో కనిపిస్తున్నాడు. ఆ దూతలు ఆయన్ని ఆరాధిస్తారు, ఆయన మాట ఏ మాత్రం పొల్లిపోకుండా వింటారు, విధేయత చూపిస్తారు. కాబట్టి ఆయన చిత్తాన్ని జరిగించే దూతలతో ఆయన ఉన్నాడు. 3వ మాట, దేవుడు తను వెతుకు వారికి సమీపంలో ఉంటాడు. ఆయన దేవుడు కావాలి అని ఆశపడుతూ ప్రార్థిస్తూ వెతుకుతున్న వారికి అందుబాటులో ఉంటాడు, సమీపంలో ఉంటాడు అని చూడగలుగుతాం. అట్లాగే దేవుని చిత్తం చేసేవారికి తోడుగా ఉంటాడు. ఇమ్మానుయేలు దేవుడు నేను గ్రేట్ కమిషన్ ఇచ్చి మీరు ఇది చెయ్యండి, సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అన్నాడు. ఆయన చిత్తాన్ని జరిగించేవారితో అంటాడు. ఆయన సంఘంలో ఉంటాడు, సంఘంలో ఉంటాడు. ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడుకుంటే సంఘానికి శిరస్సుగా ఆయన ఉన్నాడు, సంఘములో ఆయన ఉంటాడు, ఆయన బిడ్డలతో ఆయన ఉంటాడు. దాన్ని మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఆయన సర్వ వ్యాపి అయిన దేవుడు, ఆయన ఓమ్ని ప్రజెంట్ గాడ్, అంటే సర్వాంతర్యామి కాదు, అన్నిట్లో ఉన్నాడు కాదు, ఉండగలడు, కానీ ఉండాలి అంటే ఆయన మనసును బట్టి ఉంటున్నాడు, ఆయన అభిరుచికి తగ్గట్టుగా ఎక్కడుంటే అక్కడ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఎక్కడుంటాడు అని బైబిల్లో బయలుపరుచుకున్నాడు. ఆ సంఘంలో మనం ఉండటం, ఆ సంఘం ఆయన్ని శిరస్సుగా సింహాసనాసీనుడిగా ఆయన చిత్తం చేయటం, ఆయన చిత్తం చేయటం, ఆయన్ని వెతకటం, ఆయనకు మొరపెట్టడం, ఆయన ఆరాధించటం నేర్చుకోవాలి. ఆ విషయాలు గత ధ్యానంలో గాడ్స్ నేచర్ లో భాగంగా ఎక్కడుంటాడు ఆయన మనసుంటూ అర్థం చేసుకున్నాం. దాని కొనసాగింపుగా ఈరోజు మనం చూస్తున్న అంశం ద బ్యూటీ ఆఫ్ గాడ్. దేవుడు ఆయన సౌందర్యం ఎలా ఉంటుంది, ఆయన సౌందర్యం ఎలా ఉంటుంది అని, ఆయన బ్యూటీ ఎలా ఉంటుంది, ఆయన ఎంత అందంగా ఉంటాడు, ఎంత సౌందర్యవంతుడు, దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈరోజు మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి రాజు అయిన దావీదు కీర్తనకారుడు దేవుణ్ణి ఒక వరం అడుగుతున్నాడు, నాకు ఒక వరం దయచేయండి అని అడుగుతున్నాడు. దేనికోసం అడుగుతున్నాడు, దేనికోసం అడుగుతున్నాడు? చదివిన వాక్య భాగం కీర్తన గ్రంథం 27:4, యెహోవ యుద్ధ ఒక వరము అడిగితిని దానిని నేను వెతుకుచున్నాను. అదే వెతుకుతున్నాడు. ఏం కావాలి, వెండ బంగారమా, ధనధాన్యాల, ఏం కావాలి? ఇలా అంటాడు, యెహోవా ప్రసన్నతను చూచుటకు నేను ఆయన చూడాలి, ఆయన బ్యూటీని చూడాలి. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఇలా రాయబడింది, టు బిహోల్డ్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్, నేను ఆయన సౌందర్యాన్ని నేను చూడాలి, ఆయన ప్రసన్నతను నేను చూడాలి, ఆయన ప్రసన్నతను నేను చూడాలి. ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్, నేను అడిగిన వరం ఏంటంటే యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నాను అంటే ఎక్కడా? అందుకే అర్థం కావాల్సిన ప్రధాన సత్యం ఏంటంటే దేవుడు రాతి కట్టడల్లో ఉండడు. అందుకే లాస్ట్ వీక్ మనం స్టడీ చేసిన అంశం అదే, ఎక్కడుంటాడు? యెరూషలేము దేవాలయంలో ఉంటాడా? ఉండను అన్నాడు ఆయన. ఆకాశం ఆయన సింహాసనం, ఆకాశం మందు ఉంటాడు. పరలోకమందున్న మా తండ్రి, గత వారం మనం బైబిల్ స్టడీ చేసిన లేఖన భాగాలు, పరలోకంలో ఉంటాడు. కాబట్టి యెహోవా మందిరంలో నివసింపగోరుదును అన్నప్పుడు ఆయన ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు, ఎక్కడ ఉంటాడు, నేను అక్కడే ఉంటాను. ఆయన దొరికే కేట, ఆయన చూడగలిగిన తేడా. ఆయన ప్రసన్నత దొరికే స్థలంలో నేనుంటాను నా జీవిత కాలం అంతా. నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను, నివసింపగోరుచున్నాను. అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యం అన్నమాట. అదే కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో ఈ దావీదే ఇలా అన్నాడు. ఆయనకి బాగా అర్థమయ్యాడు దేవుడు, బాగా అర్థమయ్యాడు దేవుడు. 51వ కీర్తన 51వ కీర్తన 17వ వచనం 51వ కీర్తన 17వ వచనంలో 17వ వచనంలో ఇలా అంటున్నాడు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన ఫలుడు. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యం చేయు. దేవుడికి ఎవరు కావాలంటే దీన మనసు కలిగిన వారు, ఆయన మాట విని వణికేవారు, విరిగిన మనసు కలిగిన వారు, విరిగి నలిగిన హృదయం కలిగిన వారు. అహంకారులు కాదు, గర్విష్ఠులు కాదు, సింహాసనం మీద కూర్చుండేవాళ్ళు కాదు, సింహాసనం మీద కూర్చుండేవాళ్ళు కాదు. ఆయన బైబిల్ గ్రంథంలో ప్రత్యక్షమైన ఏ సందర్భంలో అయినా కూర్చోలేకపోయారు. ఆయన ప్రత్యక్షమైతే ఆయన గురించిన సమాచారం, ఆయన ప్రసన్నత దోత ద్వారా వాళ్ళకి చేరిన వాళ్ళ సింహాసనం కూర్చోలేకపోయారు, బోర్ల పడ్డారు. ఎహెజ్కేలు గాని యోగు గాని యోహాను గాని ఏ ప్రత్యక్షత చూసినా, ఏ పరలోక దర్శనాన్ని చూసినా వాళ్ళ పొజిషన్ ఏంటంటే పోస్ట్రేట్ పొజిషన్ లో ఉన్నారు. సాష్టాంగ పడి చచ్చిన వారి వల్ల పడి ఉన్నారు. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన మాట దావీదు అదే అంటాడు. ఆయన చూడాలి, ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన ప్రసన్నతను అనుభవించాలి. అందుకోసం నేను దానికోసం కనిపెట్టుకుంటాను, నేను దానికోసం వరం అడుగుతున్నాను, జీవిత కాలం అంతా కనిపెడతాను అన్నాడు. లోకానికి డబ్బు దేవుడు, డబ్బు దేవుడే కూర్చున్నాడు, డబ్బు దేవుడే కూర్చున్నాడు. డబ్బు కోసం ఏమైనా చేస్తారు, ఎంత దూరమైనా పరిగెడతారు, ఎంత దూరమైనా పరిగెడతారు, ఎన్ని త్యాగాలైనా చేస్తారు. కొన్నిసార్లు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన హీరోయిన్ల కొరకు మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా ఆ పేరు కొరకు, ఆ క్రేజ్ కొరకు, ఆ డబ్బు కోసం ఇంత దిగజారుతారా అనిపిస్తారు, ఇంత దిగజారుతారా. అవును అవును, దేవుడు ఎంత గొప్పడో అర్థమైతే పాజిటివ్ సెన్స్ లో దావీదు రాజు అన్న విషయాన్ని మర్చిపోయాడు. మీకాలు భార్య దావీదును చూసి హీనపరుచుకుంది, ఏమి నువ్వు అట్లా గంతులేస్తున్నావు, నువ్వు రాజు అని మర్చిపోయావా, నీ హోదాను మర్చిపోయావా, ఆయన దగ్గర హోదాలు ఎక్కడున్నాయి, ఆయన దగ్గర రాజు గొప్పోడు సింహాసనం మీద కూర్చుంటాడు అట్లాంటి ఏం లేవు. నేను ఆయన సన్నిధిలో నన్ను నేను నేల మట్టుకు తగ్గించుకుంటాను. అది దావీదుకున్న స్పృహ, అది దావీదుకున్న స్పృహ. ఆయన సింహాసనం మీదే ఉంచాలి మనం, ఆయన సింహాసనం మీదే ఉంచాలి, మన హృదయ సింహాసనం మీద ఉంచాలి. కాబట్టి పిల్లరా, దేవుడు దావీదుకి ఎలా అర్థమయ్యాడంటే ఏమొద్దు, వరం అడిగానంటే ఇంకా డబ్బులు అడిగాడేమో, అధికారం అడిగాడేమో, ఆయుష్కాలను అడిగాడేమో అని మనం అనుకుంటాం. అలా అనుకోవడానికి వీల్లేదు. అక్కడ రాయబడ్డ మాట, ఆయన ప్రసన్నతను నేను చూడాలి, ఆయన ప్రసన్నతను నేను చూడాలి, అందుకోసం వెతుక్కుంటూ ఉంటాను ఆయన మందిరంలో. డబ్బుని నెత్తి మీద పెట్టుకొని, గుండెల్లో పెట్టుకొని, డబ్బు కోసం పరిగెడుతున్న లోకం, లోకానికి సంఘానికి తేడా ఏంటంటే మా ఆస్తి దేవుడే, మా సొత్తు దేవుడే, నువ్వు తప్ప ఇంకేమొద్దు, నువ్వు ఉన్నావు చాలు ఇంకేమొద్దు. దావీదు, దావిగారు, దానియేలు, షడ్రక్, మేషక్, అబద్నెగోలు భక్తులు ఎవరిని అడిగినా సరే వాళ్ళు అన్నిటికంటే ఎక్కువగా ఆయనే ఇంకేమొద్దు, ఆయనే ఇంకేమొద్దు అని అడుగుతూ మాట్లాడుతున్నారు. కీర్తన గ్రంథం 73వ కీర్తన 25వ వచనం. కీర్తన గ్రంథం 73వ కీర్తన 25వ వచనం. ఆకాశముందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నువ్వు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. ఏది వద్దు నువ్వు తప్ప ఏది వద్దు. దావీదు వరం అడిగింది, నువ్వు కావాలి నాకు అంతే. ఆయుష్కాలం గాని, ధనం గాని, అధికారం గాని ఏమీ అడగట్ల. దేవుని బిడ్డలకి దేవుడు గొప్ప ఆస్తిగా ఉంటాడు. అలాగనిపించాలి, అవగాహనలోకి రావాలి. దేనన్నా పోగొట్టుకుంటాం గాని దేవుని సన్నిధిని పోగొట్టుకోము, దేవునికి దూరం కాబోము. అది ఆయన అర్థమైతే మనం దావీదుతో కలిసి మాట మాట్లాడగలం. నీ ప్రసన్నతను చూడాలి, నువ్వు తప్ప ఏది నాకొద్దు. దావీదు ఆరాధకుడుగా ఈ కీర్తన గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు రాత్రంతా కనిపెట్టాను, ఎప్పుడు తెల్లారుతుందా అని. దేవుడు కొరకు ఎట్లా వెతుకుతా ఉన్నాడు. భక్తులు ఆత్మీయ జీవితంలో అనుభవంలోకి వచ్చిన వారు వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు దేనికోసం అడుగుతున్నారు? ఆరోగ్యం కోసమా, ఐశ్వర్యం కోసమా, దేనికోసం అడుగుతున్నారంటే వాళ్ళు ఏం అడగరు. ఏం చేస్తే నీకు సంతోషం, నీ చిత్తం చెయ్యాలి. మీరు మీ చిత్తం ఏంటో బైబిల్లో చెప్పారు. ఆ జరగట్లా, పరలోకమందు మీ చిత్తం జరుగుతుంది, భూమి జరగట్లా. మిమ్మల్ని సంతోషపెట్టే విషయాలు బైబిల్లో మీరు చెప్పారు, అది నేను చేయాలి. వాడుకో, వాడబడ్డానికి అవకాశం ఇవ్వు అని వాళ్ళు అడుగుతారు తప్ప. దేవుడి దగ్గర ఏమైనా ఉంటే స్మార్ట్గా దొంగిలిద్దాం, చక్కగా అందంగా మాట్లాడి ఆశీర్వాదాన్ని కొట్టేద్దాం అన్న ఉద్దేశంతో దేవుని బిడ్డలు ఎప్పుడూ దేవుడి దగ్గరికి రారు. దేవుడు అలాంటి పాపిష్ట ప్రార్థన వినేవాడు కూడా కాదు. కాబట్టి దేవుడే మన ఆస్తి, దేవుడే మన స్వాస్థ్యం, అది మనకు అర్థం కావాలి. సరే, ఇందుకే దేవుడు, దేవుని ప్రసన్నత, దేవుని సౌందర్యం అన్నప్పుడు ఎట్లా ఉంటాడు ఆయన? ఆయన్ని బైబిల్ ఆత్మరూపి అని బయలుపరిచింది. గాడ్ ఈ స్పిరిట్. శరీరం ఆయనకు లేదు, రూపురేఖలు ఆయనకు లేవు, ఎవరితో పోల్చకూడదు, ఏ రూపాన్ని ఆయనకు చేయకూడదు. దేవుడు ఈ రూపంలో ఉంటాడని చెప్పడానికి ఆయన ఆత్మరూపి. ఆత్మరూపికి ఏ రూపాన్ని ఇవ్వకూడదు, మరి ఎట్లాగా దేవుడు ఎట్లాగా అర్థమవుతాడు? దానికి మోషే ఇలా అన్నాడు, మోషే ఇలా అన్నాడు నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం చదివితే, నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో మోషే కీర్తన, మోషే కీర్తన ఇట్లా అంటాడు ఆయన, యెహోవా వేల్పులలో నీవంటి వాడెవడు? వేల్పులు అంటే రాజులు. అసలుకి నువ్వు మహారాజువి, నీతో పోల్చదగిన రాజు ఎవరు? నీలాంటి రాజు ఎవరు? ఇలా అంటాడు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు. ఆయన పరిశుద్ధుడు. ఏంటి దేవుని అందం, దేవుడి సౌందర్యం? ఎట్లా దేవుడు ఉంటాడంటే, గాడ్ ఈజ్ హోలీ, హోలీ గాడ్. హోలీనెస్ ఆయన అందం, పరిశుద్ధత ఆయన సౌందర్యం, పరిశుద్ధత ఆయన సౌందర్యం. పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు, మహనీయుడవు, పరిశుద్ధుడు అని వాక్యం మాట్లాడుతుంది, పరిశుద్ధుడు అని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి ప్రిలరా, మనం చాలాసార్లు ముక్కు, ముఖం, జుట్టు, పైన చర్మం రంగు, బాడీ షేప్, హైట్, వెయిట్, పర్సనాలిటీ, వాటిని చూసి ఇది సౌందర్యం అని మనం మాట్లాడతాం. దాన్ని జ్ఞాని అయిన సొలొమోను ఇలా అన్నాడు, అందం మోసం, సౌందర్యం వ్యర్థం, ఉండదు, కరిగిపోద్ది, కరిగిపోద్ది, ఆవిరైపోతుంది. చాలా బాధపడతా ఉంటారు, నా సౌందర్యం, నా సౌందర్యం, యవన కాలంలో ఉన్న సౌందర్యం, ఫోటోలు కట్టుకొని ఫ్రేమ్లు మీకు పెట్టుకొని ఫోటోలకు ఫ్రేమ్లు కట్టుకొని చూస్తూ బాధపడతా ఉంటారు. అప్పుడు నా జుట్టు ఇలా ఉంది, తరిగిపోయేది, తరిగిపోయేది. వేరే క్యారెక్టర్ పైరూపం దాన్ని తరిగిపోయేది అన్నాడు. పేతృపత్రికలో ఇలా రాస్తున్నాడు, పేతృపత్రిక 1 పేతృపత్రిక 3వ అధ్యాయంలో ఇలా రాస్తున్నాడు, 3వ వచనం, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక, కొంతమంది ఏ చీర కడితే ఆ క్లిప్ పెడతారు, ఆ నెయిల్ పాలిష్ వాడతారు, ఆ కళ్ళకు మ్యాచ్ అయ్యే చెప్పులు వాడతారు, సౌందర్యాన్ని ఇష్టపడుతున్నారు, అలంకరణ ఇష్టపడుతున్నారు. కానీ అది ఏమంటాడు, సాయంత్రానికి ఉదయం సిద్ధపడితే సాయంత్రానికి అట్లా ఉండరు, ఉండరు. అది క్షయమైన అలంకారం. అక్షయ అలంకారం కోసం పేతురు మాట్లాడుతూ ఉన్నాడు 4వ వచనంలో. ఈ అలంకారం కాదు, మరి ఏ అలంకారం 4వ వచనంలో అంటే, వెలుపటి అలంకారం కాదు, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా, అలంకారముగా ఉండవలెను. అంతరంగ అలంకారం అట, అక్షయ అలంకారం అట, గుణం అలంకారం అట. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. దేవుడు దాన్ని చూస్తున్నాడు, దేవుడు దాన్ని చూస్తున్నాడు. ఆయన ఆత్మరూపి, ఆయన ఆత్మరూపి, ఆత్మరూపి అయిన దేవుడు తెల్లగా ఉంటాడా, పొడుగ్గా ఉంటాడా, స్మార్ట్గా ఉంటాడా అని మనం అనుకోవడానికి లేదు. మించి ఉంటాడు, మించి ఉంటాడు, ఎప్పుడూ అలాగే ఉంటాడు, మార్పు చెందడు. దేవుని బిడ్డలుగా మనం కూడా గుణం అనే అక్షయ అలంకారం, స్వభావం, గుణం, స్వభావం అది ఇంప్రూవ్ చేసుకోవాలట, ఇంప్రూవ్ చేసుకోవాలట. ఒక సహోదరుడు ఇలా అన్నాడు, పెళ్లి షూపులకి వెళ్ళామండి, మా వాళ్ళకి అమ్మాయి నచ్చల, తెల్లగా ఉంది కానీ అందంగా లేదురా అన్నారు. తర్వాత అందం కాదు క్యారెక్టర్ ముఖ్యమని అనిపించి, లేదు లేదు మనం ఈ సంబంధానికి వెళ్దాం అని అనుకున్నాం. ఇప్పుడు నా భార్య కోసం నేను చెప్పగలను, నా భార్య నిజంగా నాకు ఆశీర్వాదం, నా పిల్లలకు ఆశీర్వాదం. నేను ఆయన పోలీస్ ఆయన, నేను నా పిల్లల్ని చదివించుకుని నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే పరిస్థితి నాకు లేదు, కానీ నా పిల్లల్ని చదివించుకునే విషయంలో, పెంచే విషయంలో నన్ను రక్షణలో, ఆయన రక్షణ పొందింది భార్య ద్వారానే, నన్ను రక్షణలోకి నడిపించింది నా భార్య. నా భార్య వయసు పెరుగుతున్న కొద్దీ ఈ బాహ్య సౌందర్యం వన్నీ తగ్గిపోద్ది, తగ్గిపోద్ది, కరిగిపోద్ది, అయిపోద్ది. అక్షయ అలంకారం వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా అందం పెరుగుతూ ఉంటుంది, ఇంకా లోపాలన్నీ ఓవర్కమ్ చేసి సంపూర్ణతలోకి, సాచ్యురేషన్లోకి, సాచ్యురేషన్లోకి, పరిపూర్ణతలోకి ఎదుగుతూ ఉంటాం, ఎదుగుతూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క సౌందర్యం, దేవుని యొక్క బ్యూటీ ఏమిటి అంటే మనం అనుకుంటున్నట్టుగా పైరూపం కాదు. ఆదికాండ మధురాధ్యాయంలో దేవుడు మన స్వరూపమందు మన పొలుకు చెప్పున నరులు చేద్దాం అనుకున్నాడు. కాబట్టి దేవుడు కూడా మనుషులాగే ఉంటాడు, రెండు కళ్ళు, రెండు కాళ్ళు, రెండు చేతులు, నిజంగా ఇమ్మెచ్యూరిటీ. ఆయనకి చేతులు కాళ్ళు ఈ అవసరం లేదు. అలాంటి లాంగ్వేజ్ బైబిల్లో వాడబడింది. దేవుడు వింటున్నాడు, ఆలకిస్తున్నాడు, చూస్తున్నాడు, వస్తున్నాడు, మేఘాల మీద ప్రయాణం చేస్తున్నాడు అని వాడబడింది. మనకు అర్థమవడం కోసం ఆ భాష వాడబడింది. కానీ మనం ఊహించిన దానికంటే చాలా అందగా, మనం ఊహించిన దానికంటే చాలా సౌందర్యవంతం. అందుకొరకు దేవుడు అందం ఎలా ఉంటుంది, దేవుని సౌందర్యం ఎలా ఉంటుంది అన్న అంశంలో మనం మొదటిగా అర్థం చేసుకోవాల్సిన మాట చదివిన వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని నిర్గమ 15:11 చదివాం కదా, యెహోవా వేల్పుల్లోని వంటి వాడెవడు, అంటే పొడుగు కోసం మాట్లాడుతున్నాడా, కండలు తిరిగిన ఆ దేహం కోసం మాట్లాడుతున్నాడా, కాదు కాదు కాదు. అక్కడ తర్వాత రాయబడ్డమాట, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు, పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ దేవుడు. పరిశుద్ధత అన్న మాట దగ్గర, పరిశుద్ధత అన్న మాట దగ్గర సెట్ అపార్ట్, ప్రత్యేకంగా ఉండటం, ప్రత్యేకంగా ఉండటం, ప్రత్యేకంగా ఉండటం, శాంక్టిఫై చేసుకుని ఉండటం, ప్రతిష్ఠించుకుని ఉండటం, నిష్ఠ కలిగి ఉండటం. అంటే ఏది పడితే చేయరా, చేయరు, దేవుడు ఎలా పడితే అలా ఉండడా, ఉండడం. ఆయన పాపాన్ని చూడలేని పరిశుద్ధ కన్నులు కలిగిన వాడు, పాపానికి చీకటికి ఆయనతో చోటే లేదు. అందుకే దేవునికి సాతానికి ప్రధాన వ్యత్యాసం ఏంటంటే వాడు అబద్ధకుడు, వాడు తంతరగొండి, వాడు మారిపోతాడు, మారిపోతాడు, మోసం చేస్తాడు. దేవుడు చేయలేడు, దేవుడు చేయలేడు, మాట తప్పలేడు, అన్యాయం చేయలేడు, అది అసంభవం ఆయనకి. అబద్ధం ఆడలేడు, మోసం చేయలేడు, అసంభవం. కాబట్టి హోలీనెస్, హోలీనెస్ పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు, మహనీయుడు. అది భక్తులకు అర్థమైంది, భక్తులకు అర్థమైంది. అందుకే దేవదూతలు పరలోక దర్శనాలు ఎక్కడ మాట్లాడుతున్నా వాళ్ళు ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో గాని, ప్రకటన గ్రంథం 4, 5వ అధ్యాయాల్లో గాని ఎక్కడ చూసినా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. హోలీ గాడ్, హోలీ గాడ్, పరిశుద్ధుడు. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఇలా అన్నాడు కీర్తనకారుడు 29వ కీర్తన 1వ వచనం 2వ వచనం. కీర్తన గ్రంథం 29వ కీర్తన 1వ వచనం 2వ వచనం. మొదటి వచనం 2వ వచనం ఇలా అంటాడు, దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామానికి చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఆయనకి ప్రభావ మహిమలు ఆరోపించండి, ఇవ్వండి. వర్షిప్ గాడ్, దేవుణ్ణి ఆరాధించండి. ఎట్లాగా? ప్రతిష్ఠితములకు ఆభరణాలు ధరించుకొని, ఆభరణాలు ధరించుకొని ఆయన్ని ఆరాధించండి. పరిశుద్ధుడు అనగానే అమ్మో మన వల్ల కాదు అని పారిపోయే, దూరంగా వెళ్ళిపోయే పరిశుద్ధత కాదు అది. ఆకర్షించే పరిశుద్ధత, ఉండాలి అనిపించే పరిశుద్ధత, చూడాలి ఇక్కడ ఉండాలి అనిపించే పరిశుద్ధత. అందుకే దేవుడు చాలా మన పరలోక దర్శనంలో 24 పెద్దలు పరలోక దర్శనంలో దేవదూతలు 4 జీవులు పరలోక దర్శనంలో వాళ్ళందరూ ఆయన సింహాసనం చుట్టూ ఉన్నారు, సింహాసనం పైన ఉన్నారు, ఆయన ముఖాన్ని చూస్తున్నారు దూతలు. అంటే ఆయన చూసి పారిపోయేది కాదు ఈ పరిశుద్ధత, మనం ఉండలేము, తట్టుకోలేమన్న పరిశుద్ధత కాదు, ఆకర్షించేది, ఆకర్షించేది. తనని తీరడు, ఆయన గురించి ఎన్నిసార్లు విన్నా ఇంకా తృప్తిగానే ఉంటారు తప్ప తనవి తీరదు. ఆకర్షించే పరిశుద్ధత అది. రెండవ మాట, ఒకటి ఆయన సౌందర్యం ఏంటంటే పరిశుద్ధత, రెండవ మాట ఆయన సౌందర్యాన్ని అర్థం చేసుకోవడానికి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదవాలి. అక్కడ రాయబడ్డ మాట, దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమాస్వరూపి. గాడ్ ఈజ్ లవ్. ఏంటి ఆయన సౌందర్యం అంటే? ప్రేమ. దేవుని సౌందర్యం ఏంటి అంటే ప్రేమ. గాడ్ ఈజ్ లవ్ అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఆ కింద వర్ణిస్తా ఉన్నాడు, దాని కింద ఆయన వర్ణిస్తున్నాడు. 9, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపాను, దీని వలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవుడు ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలి? ఇస్తాడు. దేవుడు ప్రేమ ఎలా చూపిస్తాడంటే ఇస్తాడు, ఇచ్చి తన ప్రేమను వెల్లడిపరుచుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభుని విమోచన కొరకు మనకి విమోచకుడిగా ఇచ్చాడు, అదే ఆయన ప్రేమ అని అంటున్నాడు కింద. మన అవసరాల కొరకు సృష్టినిచ్చాడు, మన మేలు కొరకు అమానాన్ని ఇచ్చాడు. మన కొరకు ఏమేమి కావాలో, ఏదేదైతే నాది అని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామో అవన్నీ ఆయన దానం, ఆయన భిక్ష, ఆయన అనుగ్రహం ఇచ్చాడు. ఆయన దేన్ని బట్టి ఇచ్చాడు? బికాస్ హీఈస్ లవ్. ఆయన ప్రేమస్వరూపి. ఇవ్వటం ఆయన సౌందర్యం, ఇవ్వటం ఆయన సౌందర్యం, ఆయన సౌందర్యం. కాబట్టి దేవుడు ప్రేమస్వరూపి అన్న ఈ మాట దగ్గర ఆయన అన్నీ ఇచ్చాడు. తన ప్రియకుమారుని ఇచ్చాడు, తన పరలోకుల స్థానాన్ని ఇచ్చాడు. ఆయన ఎంత ఉదార స్వభావం కలిగి ఉన్నాడో, ఎంత ఉదార స్వభావం, ఉపకారిగా ఇచ్చేవాడిగా ఉన్నాడో, దానికి షరతులు ఏమి లేవు. ఎంత ఇస్తాను, ఎంతే చేస్తాను కాదు. ఆయన నీతిమంతుడి మీద అనీతిమంతుడి మీద వర్షాన్ని, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద సూర్యుని, గాలిని, అన్నిటినీ అందరికిచ్చాడు. ఇచ్చేగాడ ఆయన ఎంత సౌందర్యవంతుడిగా కనబడుతున్నాడు, ఎంత సౌందర్యవంతుడిగా కనబడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు, యోహాను సువార్త 15:13. యోహాను సువార్త 15:13. అక్కడ తన స్నేహితుని కొరకు, తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువాడి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. ప్రాణం పెట్టడం అన్నది అది ప్రేమకు, ప్రేమను వ్యక్తపరిచే విధానం. ఇంకా అంతకంటే ఏం చెప్పాలి? నువ్వు నాకు ప్రాణం, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు నా ప్రాణంతో సమానం. చాలాసార్లు ఈ మాటలు ఎంత ఇష్టమో చెప్పడానికి, ఎంత ప్రాధాన్యత చెప్పడానికి ఈ మాట వాడతారు. దేవుడు ఇలా అంటున్నాడు, మీ కొరకు నేను ప్రాణం ఇచ్చాను. తండ్రి మన కొరకు కుమారునిచ్చాడు, కుమారుడు మన కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రేమ, దీనివల్ల ప్రేమ ఎట్టిదో తెలుసుకుంటున్నాము. కాబట్టి దేవుని సౌందర్యం ఏంటంటే, ఆయన బ్యూటీ ఏంటంటే ఆయన ప్రేమ, గాడ్స్ లవ్. ఎట్లాంటిది? నిత్యమైనది, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు. ఆరోగ్యంగా అందంగా ఉన్న కొద్ది కాలం ప్రేమించే లోకానుసారమైన ప్రేమ కాదు, మార్పు చెందని ప్రేమ. ఇంత అని చెప్పడానికి లేదు. సిలువ ఏం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడంటే, సృష్టి చూస్తే గాడ్స్ లవ్ ఆయన ఇచ్చాడు. ఇవన్నీ యేసయ్యను చూస్తే గాడ్స్ లవ్, ఇంత ప్రేమించేవాడా అని అర్థమవుతుంది, అర్థమవుతుంది. అందుకే అది అన్కండిషనల్ లవ్గా, అది ఎటర్నల్ లవ్గా, నిత్యమైన ప్రేమగా, షరతులు లేని ప్రేమగా, అవధులు లేని ప్రేమగా, ప్రాణం పెట్టేటంతటి ప్రేమగా చూస్తున్నాం. అర్థమైతే నా ప్రభు, నా దేవుడు ఎంత సౌందర్యవంతుడు, పరిశుద్ధతలో మహనీయుడు, ప్రేమలో చాలా ఉన్నతంగా కనబడుతున్నాడు. ప్రాణం తీసే ప్రేమ కాదు, ప్రాణం పోసే ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ. ఉట్టి మాటలు కాదు క్రియలు, గాలి మాటలు కాదు క్రియలు. చేసి చూపించాడు. మూడవ మాట ఆయన సౌందర్యాన్ని అర్థం చేసుకోవడానికి, మూడవ మాట ఒకటి పరిశుద్ధత, రెండు ప్రేమ, మూడవ మాట కీర్తన గ్రంథం. పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం. పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం అని చదివితే, పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. The heavens declare the glory of God. ఏంటి ఆయన అందం అంటే? గ్లోరీ, మహిమ. మహిమ ప్రభావాలు ధరించుకున్నవాడు. ఆకాశాలు దేవుని మహిమను వివరిస్తున్నది అంటే ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడంటే, ఆకాశాన్ని చూసినప్పుడు ఎన్నిసార్లు చూసినా తను తీరదు, అంతుపట్టదు, బోరు కొట్టదు. ఒకవేళ డీపర్ స్టడీ చేయడానికి లోపలికి వెళ్తే మన వల్ల కాదు, ఆ భాష చాలా విచిత్రంగా ఉంటుంది. కాంతి సంవత్సరాలు, గురుత్వాకర్షణ శక్తి, మన వల్ల కాదు, ఆ భాష మనకు అర్థం కాదు. అంత ఉన్నతంగా ఉంటుంది. నిన్న మొన్న దీపావళి పండుగ జరిగింది కదా, దీపావళి పండుగ ఎందుకు అంత క్రేజ్, అందరూ ఎందుకు అట్రాక్ట్ అవుతారంటే, అందులో బ్యూటీ ఏంటంటే లైట్, చీకట్లో పగలు మనకు అర్థం కాదు, రాత్రి ఆ వెలుగులు ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో, ఎంత ఆకర్షణీయంగా చూడముచ్చటగా ఉంటాయో, ఆ బాంబులు ఆ సౌండ్లు కర్ణకటోరంగా ఉంటాయి. నేను దాన్ని దీపావళి సమర్థించటం నా ఉద్దేశం కాదు, కానీ వెలుగు యొక్క గొప్పతనాన్ని మాట్లాడడం, వెలుగు యొక్క సౌందర్యం, వెలుగుకున్న సౌందర్యం, వెలుగుకున్న మహిమ. ఆ చీకట్లో వెలుగు, కాంతి పుంజం ఎట్లా కనబడుతుంది? సో అట్రాక్టివ్, చూడాలి అనిపించేది. కాబట్టి దేవుని ఆ సౌందర్యం ఏంటి అంటే గ్లోరీ. ఆకాశాలు దేవుని మహిమను వివరిస్తున్నాయి. అందుకే బైబిల్ దేవుడు మనకు ఎలా కనబడతాడంటే, ఆయన వెలుగు, తేజస్సు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించుచు. తేజస్సులో వశించువాడు ఆయన వెలుగు. మొదటి యోహాన్ పత్రిక 5, మేము ఆయన వలన విని మీకు ప్రచురించి ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు. గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు. చీకటి ఎంత మాత్రం లేదు. 1% కూడా చీకటి ఉండదు. ఆయన వెలుగు అంతే. ఆయన పరిశుద్ధుడు అని చూస్తున్నాం, ఆయన ప్రేమాస్వరూపి అని చూస్తున్నాం, ఆయన మహిమాస్వరూపి, వెలుగయ్యున్న దేవుడు అని చూస్తున్నాం. ఎంతమాత్రం చీకటి ఆయనలో ఉండదు. కాబట్టి వెలుగులో నివసించటం, వెలుగులో నడవటం, వెలుగు వద్దకు రావటం. రాత్రి భయపెడతా ఉంటుంది, చీకటి భయపెడతా ఉంటుంది, చీకటిలో లైట్. ఎంత ధైర్యం, ఎంత భరోసా. కన్నులకు కాంతి, వెలుగు యొక్క గొప్పతనం. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ, దేవుని సౌందర్యం. కాబట్టి బైబిల్ గ్రంథంలో చాలాసార్లు ఈ మహిమ, గ్లోరీ అన్న పదాలు వాడబడ్డప్పుడు, గ్లోరీని మనం ఎలా చూస్తాం? పరలోకం నుంచి దేవదూత వచ్చాడు, పరలోకం దేవదూత వచ్చాడు. గొల్ల సన్నివేశం ఎలా కనిపిస్తున్నాడు దేవదూత? లూకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనం 8వ వచనం రాత్రి వేళ ఆ గొర్రెల కాపర్లు పొలాల్లో మందను కాస్తున్నారు. 9 ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున దూత వచ్చినప్పుడు మహిమలో కనబడుతున్నాడు. వాళ్ళ చుట్టూ ప్రకాశమానమైన వెలుగు. దమస్కు మార్గంలో సౌలును ప్రభు దర్శించాడు పట్టపగలు, కానీ చూడలేనంత కాంతి, చూడలేనంత వెలుగు, కన్నులు మూయబడ్డంత వెలుగు. మహామహిమలు వశించేవాడు, అమరత్వం కలిగిన వాడు, ఆయన వంటి వాడు ఎవడనూ లేడు. కాబట్టి ఆ దేవుడు మహిమా స్వరూపిగా కనబడుతున్నాడు. ఆయన సౌందర్యం. పరలోకంలో దేవుడు ఎలా కనబడతాడు? నిత్యత్వంలో దేవుణ్ణి మనం చూస్తాము అన్నా కదా, ఎలా కనబడతాడు? ఎలా కనబడతాడు అనడానికి ఒక మాట ఇలా రాయబడింది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం ఆయన దాసులు మనం ఆయన్ను సేవించుచు, అండర్లైన్ చేద్దాం, ఆయన ముఖదర్శనం చేయుచుందురు. కొన్నిసార్లు ఆలయం దగ్గర దేవదర్శనానికి ఇన్ని గంటలు పడుతుంది, ఇంత లైన్ క్యూ ఉంది అన్న మాటలు విన్నప్పుడు దేవుణ్ణి చూడడానికి ఆ మాత్రం వేచి ఉండటం మంచిదే, కానీ ఎంతసేపు చూస్తారు? క్షణాలు. ఇట్లా చూసి అలా వెళ్ళిపోతారు. తనివి తీరుతుందా? పరలోకంలో మనం ఇప్పుడు మహిమను కోల్పోయాం, బంధాన్ని కోల్పోయాం, ఎడబాటు వచ్చేసింది, దూరం అయిపోయాం. ఒకప్పుడు ఏదేళ్ళో కలిసి ఉన్నాం, నిత్యత్వంలో తిరిగి కలిసి ఉంటాం, ఆయన గుడారంలో ఉంటాం. దాన్నే ఇక్కడ మాట్లాడుతున్నాడు. 21వ అధ్యాయంలో ఆయనతో కలిసి ఉంటాం. 22వ అధ్యాయంలో ఆయన ముఖ దర్శనం చేయుచుందురు. ఐదో వచనం ఎలా ఉంటాడు ఆయన? రాత్రికి నిన్నడు ఉండదు, దీపకాంతినను సూర్యకాంతినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. ఆయనే సూర్యుడు, ఆయనే దీపం, ఆయనే అక్కడ మహిమకు ఆధారం, ఆయనే ప్రకాశిస్తాడు. ఉదయాన్నే ఎండలో తిరిగితే బాగుంటుంది, మధ్యాహ్నం ఎండలో వద్దు, సన్స్ట్రోక్ అవుతుంది, సొమ్మసిల్లి పడిపోతారు అని మాట్లాడతాం. ఏమి సూర్యకాంతి అంత ఆహ్లాదకరంగా రోజంతా ఉండదు, తీవ్రత మారిపోతా అంట. ఆయన అలాంటి వాడు కాదు. నిజంగా భౌతికంగా మనం ఎవరినో చూడాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి, సెల్ఫీ దిగాలి, దిగిన ఫోటో కట్టించుకోవాలి, తర్వాత అందరు గొప్పగా చెప్పాలి పలానా ఆయనతో నేను ఫోటో దిగానని. మనలో ఆ దేవుడు మనం డిజైన్ చేసినప్పుడు ప్రేమించే హృదయాన్ని మనకిచ్చాడు, స్పందించే హృదయాన్ని మనకిచ్చాడు, కానీ అది దేవుడితో మాత్రమే ఫిల్ అవుతుంది. దేవుడితో మాత్రమే ఫిల్ చేసుకుంటే అప్పుడే అది పర్ఫెక్ట్ అవుతుంది, సాచురేట్ అవుతుంది, తృప్తి చెందుతుంది. మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కాబట్టి పరలోకంలో ఆయన చూస్తాం, ఆయనతో ఉంటాం, ఆయన ముఖ దర్శనం చేస్తాం పరలోకంలో ఆయన ముఖ దర్శనం చేస్తాం. చూడడానికి 2 కన్నులు చాలు, వర్ణించడానికి ఎంత భాష అయినా ఎన్ని పదాలైనా ఏ పదమైనా చాలదు. ఏముంటుంది ఆయన దగ్గర, ఏముంటది మనం మాట్లాడుతున్న విషయాలు ఉన్నాయి. నీ చెప్పాలో ఇది లేదు, ఇది మంచిది మంచిది ఇక్కడ లేదు అనడానికి ఏది ఉండదు. ఏదేం తోటలోని అన్ని విధాలైన వృక్ష ఫలాలు పెట్టేశాడు, అన్ని పెట్టాడు. ఇది దొరకదు అని చెప్పడానికి లేదు. కీర్తన గ్రంథం 16వ కీర్తన 11వ వచనం. కీర్తన గ్రంథం 16వ కీర్తన 11వ వచనంలో సారీ 11వ వచనంలో జీవ మార్గములు నీవు నాకు తెలియజేసదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. సంతోషం ఎట్లా చూడాలి ఆయన సన్నిధిలో సంతోషాన్ని? సంపూర్ణ సంతోషం అంటే అర్థమేంటి? రాయబడ్డమాట, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. సుఖ సంతోషాలు ఎక్కడున్నాయి? ఆయన దగ్గర. సుఖ సంతోషాలు ఎక్కడున్నాయి? ఆయన దగ్గర. ఆ జీవ మార్గంలో, ఆ నిత్యత్వంలో, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో. కాబట్టి పరలోకాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటామంటే ఆయన మహిమను చూస్తాం, ఆయన పరిశుద్ధతను చూస్తాం, పరిశుద్ధతను చూస్తాం, ఆయన ప్రేమను సంపూర్ణంగా అనుభవిస్తాం. పరలోకం అంటే దేవుని ప్రేమ, దేవుని పరిశుద్ధత, దేవుని ప్రసన్నత, మహిమ, అవి సంపూర్ణంగా మనం పొందుకునే స్థలాలు, పొందుకునే స్థలం, ప్రాంతం, నిశ్చత్వం, పరలోకం. అక్కడ ఏంటి గొప్పతనం అంటే గొప్ప దేవుడు అక్కడ ఉన్నాడు, గొప్ప దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుని ఎట్లా అర్థం చేసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు కొరకు రాయబడ్డ మాట ఏంటంటే దేవుని సౌందర్యం, ఈ ఆత్మీయమైన సౌందర్యం, మన ఊహలకు అందని ఈ సౌందర్యాన్ని చూపించు దేవుని సౌందర్యం అని ఒకవేళ మనం అంటే దానికి సమాధానం ఏసయ్యా, దానికి సమాధానం ఏసయ్యా. హెబ్రి గ్రంథకర్త ఇట్లా రాస్తాడు, హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం, హెబ్రి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, రిఫ్లెక్షన్, నేనే దేవుడు ఏమై ఉన్నాడు అన్నదానికి రిఫ్లెక్షన్ యేసుక్రీస్తు ప్రభు. 2, అక్కడ ఫుట్నోట్ల ప్రతిబింబం, దేవుని మహిమ యొక్క తేజస్సు ప్రతిబింబం, ఆయన తత్వం యొక్క మూర్తిమంతం, దైవత్వానికి నిలువెట్టు అర్థం, రూపం ఏసే. ఆయన్ని తాక చూశారు, ఆయన చూశారు, ఆయన ప్రేమను చూశారు, ఆయన మంచితనాన్ని చూశారు, ఆయన పరిశుద్ధతను చూశారు. దేవుని రూపానికి ప్రతిబింబం వేసే. అర్థం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపుకు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు గుడ్డితనం కలుగజేస్తాను. దేవుని అందాన్ని చూడకుండా, సౌందర్యాన్ని చూడకుండా దేవుని సౌందర్యాన్ని వివరించే ఆ సువార్త, ఆ సువార్తకు కేంద్రంగా ఉన్న క్రీస్తు, దేవుని స్వరూపే ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత ఎంత ట్రై చేస్తున్నాడు. మన కనులకు గుడ్డుతా, మన హృదయాలకి అంధకారం కలగజేస్తా ఉన్నాడు. ఆయన ప్రకాశించడం, ఆయన చేర్చుకోవటం, ఆయన వెలుగులోకి రావటం ఆ గొప్ప అనుభవానికి దూరం చేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవుని ఆ స్వరూపి, ఆ మహిమకు మూర్తిమంతం, ఆ దేవుని స్వరూపేన క్రీస్తు అని ఇక్కడ చూస్తున్నాం. దేవుని స్వరూపేన క్రీస్తు అని చూస్తున్నాం. దేవుని స్వరూపాన్ని చూడాలి, దేవుని అందాన్ని చూడాలి అని ఆశపడితే యేసయ్యని చూడాలి. యేసయ్యలో పరిశుద్ధత, యేసయ్యలో దేవుని మహిమ, దేవుని ప్రేమ వెల్లడయ్యాయి. కీలకమైన మరొక మాట ఏంటంటే, దేవుని సౌందర్యాన్ని మనలో చూపించాలట. ఇది మన ముందున్న టార్గెట్. యేసుక్రీస్తు ప్రభు చూపించారు, దేవుని సౌందర్యాన్ని మనం రిఫ్లెక్ట్ చేయాలట. మనం రిఫ్లెక్ట్ చేయాలట, మనల్లో దేవుని చూడాలట, మన క్యారెక్టర్లో దేవుడు కనబడాలట. ఇది మన ముందున్న గొప్ప టార్గెట్, గొప్ప టార్గెట్. ఆ టార్గెట్లోకి మనం రావాలి. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 18వ వచనంలో మాట్లాడుతున్నాడు, మనమందరం ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింప చేయచ్చు. మనం రిఫ్లెక్షన్ ఇవ్వాలి, మనం అద్దాలా పనిచేయాలి, మనం ఆ గ్లోరీని క్యారీ చేయాలి, మనం ఆ ప్రేమను చూపించాలి, మనం ఆ పరిశుద్ధతను చూపించాలి, మనం ఆ ఆకర్షణీయంగా ఉండాలి. చాలాసార్లు ఈ విలువలు లేని లోకంలో, ప్రేమ లేని లోకంలో ఏదైనా చేస్తే రెండు చేతులు జోడించి దండం పెట్టి మీరు దేవుడు అండి అంటారు. అది మనిషి స్వభావం కాదు, దేవుడి స్వభావం. మదర్ తెలిసాక చేతులెత్తి దండం పెట్టి అమ్మా నువ్వు ఎంత తల్లు, ఎంత గొప్ప తల్లు అని అన్నారు అని అన్నారు. అలాగని చెప్పి ఏమైనా బాగా హైట్ ఉంటుందంటే ఆవిడ పుట్టావిడ చిన్న, ఆవిడ చిన్న ఆకారం, కానీ ఎంత గంభీరమైన ఇన్ఫ్లుయెన్స్ అని చేయగలిగిందో, ఎంత ప్రభావం చేయగలిగిందో. అన్కండిషనల్ లవ్, కుష్ఠరోగిని, ఎయిడ్స్ పేషెంట్ ని, ఆర్ఫన్స్ ని, ఇక చావ సిద్ధంగా ఉన్న పేషెంట్స్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దేవుని ప్రేమ, దేవుని మహిమ, దేవుని మంచితనం. అయ్యా నువ్వు నాకు అనిపించు అని మూసి అడిగితే నా మంచితనం అంతా నీకు చూపిస్తాను అన్నాడు. గత ధ్యానాల్లో మనం చూసాం, యోనా అదే అంటాడు, అయ్యా నాకు తెలుసు నువ్వు మంచోడు, నువ్వు కరిగిపోతావు, నువ్వు నాశనం చేయవు, నువ్వు తీర్పు తీర్చవు, నువ్వు కోపపడ్డానికి ఆలోచించే దేవుడు నాకు తెలుసు అంటున్నాడు. మనం ప్రతిబింబింప చేయాలట. మీ దేవుడు పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధులుగా ఉండండి, మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు, మీరు పరిపూర్ణగా ఉండాలి. మిమ్మల్ని చూస్తే ఆయన అబ్బా ఇది దేవుని కార్యం, వీళ్ళ దేవుని బిడ్డలు, ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని లక్షణం అని మిమ్మల్ని చూస్తే ఆయన మహిమపరచాలి. అది కదా మన ముందున్న టార్గెట్, అది కదా మన ముందున్న టార్గెట్. మనం చూసి గయ్యాలి, గంప, పిషినారి, వేషధారి, అది దేవుని లక్షణాలు కాదు. అట్లాంటి మాటలు మనం చూసి అన్నారంటే మీరు మీ తండ్రి అగు జిత్తులు మారి నక్క దుష్టుడు అపవాది పిల్లలు అని చెప్పేసి మనం అనుకోవాలిక. మనం రాసుకోవాలి, నేను దెయ్యం పిల్లోడిని, దెయ్యం కుమార్తెను, అందుకే నేను మారిపోతా ఉంటాను, నా వేషం మార్చేస్తూ ఉంటాను, నా మాట మార్చేస్తూ ఉంటాను, నా స్వభావం సాతాను స్వభావం, దేవుని స్వభావం కాదు అని అనుకోవాలిక, అని అనుకోవాలిక. అలా ఉండడానికి వీల్లేదు, ఎంత మాత్రం కాదు. కాబట్టి ఆయన వెలుపుల్లో ఆయన వంటి వాడు ఎవడు, ఆయన పరిశుద్ధతను బట్టి మహనీయుడు, మహనీయుడు ప్రేమను బట్టి, మంచితనం బట్టి. కాబట్టి దేవుని యొక్క అందం చాలా బాగుంది. ఆ అందానికి అర్థం మనమే, మనమే ఆ రిఫ్లెక్షన్ ఇవ్వాలి. దేవుని వాక్యం చదువు, దేవుడి పాదాల దగ్గరికి వచ్చిన మనం నువ్వు గొప్పడు, నువ్వు గొప్పడు, నువ్వు గొప్పడు అని ఆ పొగుడు కూర్చోవడం కాదు, ఆయనతో అన్యోన్య సహవాసం అద్భుతంగా ఉంటుంది. ఒక మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. మొదటి యోహాన్ పత్రిక 5, దేవుడు వెలుగయున్నాడు. 6, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందుము. అదేంటి, ఆయన అలాంటి వాడైతే నివేదిక ఎలాగా ఉన్నావు? అది అక్కడ ఉన్న ప్రశ్న. 7, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. ఆ క్లోజ్ ఇంటిమసీ, క్లోజ్ వాక్, ఏది అడ్డుగోడ కాకూడదు, ఏది అడ్డంగా రాకూడదు. నీకు నీ దేవుడికి మధ్య పాపం అడ్డుగోడగా వస్తుంది, అడ్డుగోడగా పాపం వస్తుంది. అలా రావడానికి వీల్లేదు, అలా రావడానికి వీల్లేదు. కాబట్టి పిల్లరా, ఒక మాట బాగుంటుంది. 96వ కీర్తన 6వ వచనం నుంచి అడిగితే 96వ కీర్తన 6వ వచనం నుంచి అడిగితే యహో, మొదటి వచనం చదువుతున్నా, యహో మీద కృతజ్ఞతన పాడుడి. పాట పాడాలట, పాట పాడాలట. ఆ పాటలో ఏం కనిపించాలట, రెండు, యహోవ మీద పాడుడి, ఆయన నామాన్ని స్తుతించుడి, ఆనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్య జనుల్లో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యాలు ప్రచురించుడి. యహోవ మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. జలముల దేవతలందరూ ఒట్టి విగ్రహాలే. యహోవా ఆకాశ విశాలము సృజించినవాడు. ఘనత ప్రభావాలు ఆయన సన్నిధినున్నది, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. ఎంత అద్భుతమైన మాటలు. ఎట్లాగా ఆయన స్తుతించాలి? 9, పరిశుద్ధాలంకారములు ధరించుకొని యహోవాకు నమస్కారం చేయండి. అదే ఆ క్యారెక్టర్ని మీరు ధరించుకొని ఆరాధించండి. ఎంత గంభీరమైన మాటలు. అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం, అంత గొప్ప దేవుడి గురించి వింటున్నాం, ధ్యానిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. అంత గొప్పగా జీవించడానికి మనం తీర్మానం కలిగి ఉండటం, ఆయనకి మహిమ, మన జీవితాలకు ధన్యత. ప్రభు ఈ మాటలు మన వినికిళ్ళు ఫలింపు చేయనుగాక. ఈరోజు ప్రత్యేకించి బడ్జెట్ కలిగి ఉన్నాం. మనం వస్తున్న డబ్బులు ఖర్చు పెడుతున్న విషయాల్లో కూడా ఇలాంటి దాపరికం లేకుండా అన్ని విషయాలు పంచుకోవడం మాకు మంచిది, కాబట్టి ఈ బిజీ వల్ల కొంత